చేతులు రెండు ఇస్తాను. ఈ చేతులతోటి జంతువుల్ని గట్టిగా పట్టుకుని లాక్కొని పొట్టలో వేసుకుని గుట్టుక్కుని మింగి గుంటూరు జోలికి మాత్రం వెళ్ళకు. అక్కడ పద్మాగర గారు పురాణం చెప్పడానికి భక్తులు ఉండాలి కనుక. మిగతా వాళ్ళని అడవిలో వాటిని ఇష్టం తినేయి అన్నాడు. అదిగో అప్పటి నుంచి నాకు ఈ పొడుగైన చేతులు వచ్చాయి. ఈ చేతులతో సింహాలు పులులు ఒకటే వీడు అన్నిటినీ తినేసేవాడిని. వాడు ఆకలి ఎట్టండి, ఆకలి తీరేది కాదు. ఎంత తిన్నా ఆకలో 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 అలా తింటూనే ఉండేవాడు. ఒక్కొక్కళ్ళ అదృష్టం అది, ఎంత తిన్నా జీర్ణం శక్తి ఎక్కువ ఉంటుంది. అలా తింటూ తింటూ కాలక్షేపం చేశాను. ఈనాటికి మహానుభావులు మీరు వచ్చారు, చేతులు నరికారు, మీరు రామలక్ష్మణులే సందేహం లేకుండా. మీకు ఒక ఉపకారం చేస్తాను, రామా నీ పత్నిని రావణుడు అపహరించాడు, కానీ నీకు రావణుడు ఎక్కడున్నాడో ఎవరి వల్ల ఉపకారం జరుగుతుందో చెప్పాలంటే ప్రస్తుతం నాకు ఓపిక లేదు, చేతులు తెగిపోయి మరణయాతనలో ఉన్నాను. భూమండలమంతా ఒక కారణం చేత అటు ఇటు పరిగెత్తి భయంతో తిరిగి తిరిగి చూసిన ఒక పుణ్యాత్ముడు ఉన్నాడు ఋష్యమోక పర్వతం మీద. ఇప్పటికింకా పేరు కూడా చెప్పలా, ఋష్యమోక పర్వతం మీద ఒకడు ఉన్నాడు. వాడికి భూమండలంలో ఎక్కడ ఏ ప్రదేశం ఉందో తెలుసు, అక్కడ వెతికించి నీ భార్య నీకు ఇస్తాడు. కానీ అతని గురించి చెప్పాలంటే ముందు నాకు ఈ శరీరం పోవాలి. నన్ను వెంటనే ఒక పెద్ద గొయ్యి తవ్వి అందులో పారవేసి నిప్పులు పెట్టి తగలబెట్టేసేయండి. పూర్తిగా గుంటలో వేసి నన్ను తగలబెట్టి ఆ పైన పూడ్చిపెట్టారంటే నాకు ఈ దరిద్రపు రాక్షస శరీరం పోయి దివ్య శరీరం వస్తుంది. ఆ దివ్య శరీరం రాగానే నాకు దూరదృష్టి వస్తుంది, ఎక్కడైనా చూడగలుగుతాను. అప్పుడు దివ్య దృష్టి రాగానే నీకు అన్ని విశేషాలు చెబుతానన్నాడు. వెంటనే రామలక్ష్మణులు పెద్ద గొయ్యి తవి అందులో బారవేసి అందులో కట్టెలవి వేసి శుభ్రంగా అగ్ని వేసి తగలబెట్టేశారు, పూర్తిగా బూడిచ్చేసారు వాడిని. వాడు కాలిపోతున్నప్పుడు పెట్టిన పెనుబొబ్బలకి క్రూర జంతువులు కూడా అల్లాడిపోయాయి. చెప్పగా చేసిన పాపానికి అలాంటి దుర్మరణం పొందవలసి వచ్చింది. దుర్మరణంలో కూడా మళ్ళీ భాగ్యం ఏమిటంటే మహానుభావుడు రాముడి చేతుల మీదుగా దహన సంస్కారం జరగడం ఏమిటి. సర్వలోకేశ్వరుడు ఆదినారాయణుడు పరిపూర్ణ మానవుడు మర్యాదా పురుషోత్తముడు తగలబెట్టాడనమాట. దాంతో వాడి సకల దోషములు పోయాయి. ఋషులను పీడించడం అని ఒక తప్పు కదా, ఆ చెయ్యకూడని పని చేశాడు. దానివల్ల ఏమైంది, వాడికి రాక్షస రూపం వచ్చింది. ఆ రాక్షస రూపం వల్ల ఏమైంది, ఇంద్రుడితో విరోధం వచ్చింది. ఇంద్రుడితో విరోధం వల్ల తలకాయిపోయింది. తలకాయిపోవడం వల్ల దాంతోపాటు కాళ్ళు కూడా పోవడం వల్ల పొట్ట దగ్గర తల వచ్చింది. మళ్ళీ చేతులు వచ్చాయి, దాంతో క్రూర మృగాలను తిన్నాడు. ఇన్ని రకాలైన కష్టములు అనుభవించాడు. ఒక్కసారి తప్పు చేస్తే ఆ తప్పు వల్ల యావజ్జీవితం కష్టాలు అనుభవిస్తే అటువంటి దానికి దోషము అని పేరు అన్నమాట. చెయ్యరాని పనులు చేసి దానివల్ల తనకి నష్టం వస్తుందని తెలియక దానివల్లే అనేక రకాల కష్టాలు ఎదుర్కొంటే దానికి దోషం. ఇప్పుడు మనం రాహుదోషం, కేతుదోషం, శనిదోషం అంటున్నామే, అంటే మనం తెలియకుండానే ఎప్పుడో ఈ గ్రహాలకు అపచారం చేశాం. ఆ అపచారం వల్ల మనం పొందే కష్టాలన్నీ కలిపి దోషము అని పిలువబడతాయి. వీటన్నిటికీ ప్రాయశ్చిత్తాలు ఉన్నాయి. శనివారం నాడు ప్రదక్షిణలో తైలాభిషేకము, అలాగే రాహుకేతువుల జపము, లేక నవధాన్యాల దానము, ఇలాంటి వాటి వల్ల ఆ దోష విముక్తి అవుతుంది. అన్నిటికీ ప్రాయశ్చిత్తం ఉన్నది. అలాగే మహాత్ముల చేతిలో మరణం లేదా మహాత్ముల సందర్శనం, దానివల్ల కూడా కొన్ని ఇలాంటి కష్టములతో కూడిన పాపములు తొలగిపోతాయి. ఇప్పుడు వాడి దోషం రాముడి ద్వారా దహన సంస్కారాలు కాగానే పోయింది. వెంటనే వాడు దివ్య రూపాన్ని ధరించి అంతరిక్షంలో ప్రత్యక్షమయ్యాడు. తండ్రి రామా, నీ అనుగ్రహంతో నా కష్టాలు తొలగిపోయాయి, ఇక నేను హాయిగా స్వర్గానికి వెడతాను. ఇంద్రుడు శరీరం విడిచిపెట్టాక నీవు నన్ను తగలబెట్టాక దివ్య రూపం ధరించి స్వర్గానికి రమ్మని చెప్పాడు. వెళ్లే ముందు ఇప్పుడు నీకు చెబుతున్నాను విను, నీకు ఒక మహానుభావుడు సహకారం చేస్తాడు. వాడు నీలాగే ప్రస్తుతం భార్యను కోల్పోయి కష్టంలో ఉన్నాడు. రామ షడ్యుక్తయో లోకే యాభిస్సర్వం విమృశ్యతే పరిమృష్టో దశాంతేన దశభాగ్యేన సేవ్యతే. రామచంద్ర, నువ్విప్పుడు భార్య కోసం ఏడుస్తున్నావు, అంటే నీకేముందనమాట, వ్యసనం. వ్యసనం అంటే కష్టం అని అర్థం. ఒక ఆపద వచ్చింది, ఆ ఆపద వల్ల దుఃఖిస్తున్నావు, కాబట్టి నువ్వు ఇప్పుడు సంపూర్ణ మానవుడివి కావు. దుఃఖం తొలగినంత వరకు ఎంత గొప్పవాడైనా సంపూర్ణుడు కాడని చెప్పారు రామాయణంలో చెప్పిన మాట. ఏడుస్తున్నంత వరకు వాడిలో లోపం ఉన్నట్టే. భగవంతుడు కూడా మానవుడిగా ఉంటేనే కదా చంపాలి రావణాసురుణ్ణి, అందుకని ఏడ్చాడు ఆయన.
రాముడు ఏడవకుండా ధైర్యంగా ఉన్నాడు అనుకోండి, అప్పుడు ఆయన మానవుడు అవ్వడు, మానవుడు అవ్వకపోతే రావణుడు చావడు. అందుకే కాసేపు ఆయన కూడా శోకాన్ని అలాగ ఆవహింపజేసుకున్నాడు. ఆ విషయాన్నే ఇప్పుడు కబంధుడు ఏమన్నాడు, రామా నీలో ప్రస్తుతం శోకం ఉన్నది, శోకం నుంచి బయటపడాలంటే జీవులకి ఆరు మార్గాలు ఉన్నాయి, ఈ ఆరు ఉపాయాలని పూర్వకాలంలో వైవస్వతమనువు బృహస్పతి అందించారు. అందులో మొట్టమొదటిది ఏమిటి, సంధి. ఎప్పుడైనా శత్రువు మనకంటే బలవంతుడైతే, ప్రస్తుతం యుద్ధం చేయడానికి మనకు అవకాశం లేకపోతే యుద్ధం వల్ల నష్టం వస్తుందని తెలుసుకుంటే అవతల వాడితో ఒక ఒడంబడికి చేసుకుని మనిద్దరికీ యుద్ధం ఎందుకు, కలిసి ఉందాం, కలిసి ఉంటే సాధిస్తాం అని మరొక వ్యక్తితో ఒడంబడిక చేసుకోవటం, కలిసి ఉండడం సంధి. పార్టీలు కలిసిపోవట్లు అప్పుడప్పుడు ఎలయన్స్ అని పెట్టుకుని అదనమాట సంధి అంటే, అవసరాన్ని బట్టి సంధి చేసుకోవాలి. ఇంకా రెండవది ఏమిటి, విగ్రహము అనగా వాళ్లల్లో వాళ్ళకి శత్రువుల మధ్యలో తగాద పెట్టడం. శత్రువులు మహాబలవంతులు, వాళ్ళని పడగొట్టాలంటే ఏం చేయాలన్నమాట, వాళ్లల్లో వాళ్ళకి తగాద పెట్టి విడదీసేయాలి. శ్రీకృష్ణుడు జరాసంధుడిని చంపే ముందు జరాసంధుడికి హంసుడు డెబకుడు అని ఇద్దరు స్నేహితులు ఉండేవారు. ఆ హంస డెబకుల్ని వేరు చేసి వాళ్ళు చచ్చేలా చేశాడు. హంస డెబకులకి చావు లేదు, ఎవరి చేతిలో చావరు. అందుకని ఏం చేశాట కృష్ణుడు, హంసుడి దగ్గరికి ఒక దూతని పంపి మీ స్నేహితుడు డెబకుడు చచ్చిపోయాడు యుద్ధంలో అని చెప్పాడు. దాంతో నా స్నేహితుడు లేకపోతే ఎలాగా అని హంసుడు నీళ్లల్లో దూకి ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. అరేనే వాడు చచ్చిపోయాడని ఈ విషయం తెలిసిన డెబకుడు వీడు ఆత్మహత్య చేసుకుని చచ్చిపోయాడు. ఇలా వాళ్ళిద్దరికీ మధ్యలో విభేదం పెట్టి వాళ్ళని చంపాడు. ఆ హంస డెబకులే బతికి ఉంటే జరాసంధుణ్ణి ఎవరము ఏం చేయలేమని మనకి అరణ్య పర్వంలో సభాపర్వంలో శ్రీకృష్ణుడు ధర్మరాజుతో చెబుతాడు. దీనికి విగ్రహము అని పేరు. బలవంతులైన శత్రువులు వాళ్ళల్లో వాళ్ళు తగాదా పడేలాగానో లేక ఏదో కారణంతో చచ్చేలాగానో చెయ్యాలి. అది రెండవ పద్ధతి. ఇంకా మూడవది యానము, శత్రువుల మీదకి సైన్యాన్ని తీసుకుని వెళ్ళిపోవటమే. ఇంకొక్కొక్కప్పుడు అవతలవాడు మొండివాడు వినడు, వాడిని పడగొట్టాలనుకున్నప్పుడు మంచి సైన్యాన్ని వెంట పెట్టుకుని దండెత్తి వెళ్ళడం. దండు అనగా సైన్యము, ఎత్తి వెళ్ళుట, దండు ఎత్తి వెళ్ళుట, సైన్యమును వెంట పెట్టుకుని వెళితే అది దండెత్తట అంటే అర్థం. ఇప్పటికి కూడా బెంగళూరులో బెంగళూరు దండు అని పెడతాడు, అంటే అది కంటోన్మెంట్ అనమాట. వాళ్ళు బాగా తెలుగు పదాలని సంస్కృత పదాలని ఎక్కువ ఉపయోగించుకుంటారు. వాళ్ళు ఇంజనీరింగ్ కాలేజీని తాంత్రిక కళాశాల అంటారు. ఎంత అందంగా పెడతారండి పేర్లు. మనం కూడా సంస్కృతం నేర్చుకోవాలి. మనము సంస్కృతంలో పుట్టి పెరిగిన వాళ్ళమే. మన భాష మీద కంటే దిక్కుమాలిన ఇంగ్లీష్ మీద ఇష్టం అనమాట మనకి. అందుకని ఫోన్ నిన్ను కార్యక్రమం అంటాడు తప్ప దూరవాణి కార్యక్రమం అంట మనవాడికి. కానీ వాళ్ళు ఖచ్చితంగా దూరవాణి కార్యక్రమమే అంటారు. అంత కఠోర నియమం అన్నమాట వాళ్ళకి. ఈ మూడవది యానము, దండెత్తటం. నాలుగవది ఆసనం. ఈ ఆసనం చాలా గొప్పదండో. సమయం కోసం ఎదురు చూడటం. అవతలవాడు కొంచెం బలహీనుడవుతున్నప్పుడు మాత్రమే వాడితో యుద్ధానికి వెళ్ళాలి. వాడి దగ్గర బలం ఉన్నప్పుడు, మనం యుద్ధానికి వెళితే దెబ్బతింటాం అనుకున్నప్పుడు జాగ్రత్తగా దాక్కోవాలి. సమయము కోసం వేచి ఉండాలి. దొంగవాడు అందరూ నిద్రపోయాక కన్నం వేసి లోపలికి వెళ్ళినట్లుగా శత్రువు బలహీనుడిగా ఉన్నప్పుడు వాడిని ఆక్రమించి పడగొట్టడం కోసం ఎదురు చూడడానికి ఆసనం అని పేరు. ఇంకా తర్వాతది ద్వైధీభావం అనగా బలహీనుడైనా బలవంతుడైనా శత్రువుతో మంచిగా మాట్లాడాలి. ముందుగా శత్రువుతో అనవసరంగా ఎప్పుడూ యుద్ధానికి వెళ్ళకూడదు. మనలో మనకి యుద్ధం ఏమిటయ్యా, నువ్వు ఎంత గొప్పవాడు అని ముందు పొగడాలి. వాడు బలహీనుడైనా పొగుడు, బలవంతుడైనా పొగుడు, పొగడతలకు లొంగిపోతారు. అలా లొంగ చేసి అంటే మనస్సులో వాడి మీద కసి ఉన్నా పైకి కనబడకుండా పొగడ్డం, దానికి ద్వైధీభావము అంటే రెండు భావములు. లోపలేమో వీడిని చంపేయాలి చంపేయాలనుకుని పైకి మాత్రం అయ్యో మీరు ఎంత మంచి వాళ్ళు అండి అన్నాం. సహజంగా కలియుగంలో నేను మీకు చెప్పాలా, ఎక్కువ మంది అదే చేస్తారు. ఓ వ్యక్తి ఇంటికి రాగానే వీడు దుంప తెగ, వీడు ఎప్పుడు చస్తాడా, వీడు వచ్చాడు అని తిట్టుకుంటూ పైకి మాత్రం అబ్బో మీరు వచ్చారండి, మీరు ఆకే అంత అదృష్టం అండి అని నటించడంలా నట సమ్రాట్లు వీళ్ళు. అందువల్ల ఇలా నటించి పైకి తన భావము కనబడకుండా శత్రువుని లొంగ తీసుకుంటే దానికి ద్వైధీభావం అని పేరు. ఆరవది సమాశ్రయం, తన శక్తితో ఇతరులను జయించలేకపోతే అప్పుడు మరో శక్తివంతుణ్ణి బలవంతుణ్ణి ఆశ్రయించడం. ఇవన్నీ ఎందుకు చెబుతున్నాడంటారు కబంధుడు ఇప్పుడు, అంటే రాముడు అని తెలివి తక్కువాడని కాదు, రామా ఇప్పుడు నీకు సమాశ్రయం అవసరం, నీలో అన్ని శక్తులు ఉన్నాయి కానీ ఇందులో సమాశ్రయం, ఒక బలవంతుడిని ఆశ్రయించడం. అవతలవాడు నీకంటే బలవంతుడని కాదు అక్కడ ఉద్దేశ్యం. నీవు చెయ్యలేని కొన్ని పనులు అతను చేయగలడు, అతడు చేయలేని పనులు నువ్వు చేస్తావు. అదిగో అతడే సుగ్రీవుడు ఇక్కడ ఋష్యమోక పర్వతం దగ్గర ఉన్నాడు. అతడు కొన్ని కారణాల చేత అన్నగారితో పడక ప్రస్తుతం ఋష్యమోక పర్వతాన్ని ఆశ్రయించాడు. అతని భార్యని అతని అన్నగారు లాక్కున్నాడు. అతనికి భార్య లేదు, అదే వ్యసనం. నీకు నీ భార్య లేదు, ఇది నీ వ్యసనం. నీకు అపూర్వ శక్తి ఉన్నది, ఆ శక్తితో వాలిని పడగొట్టగలవు. అతడికి ఆకాశయానం చేయడానికి కావలసిన శక్తి ఉంది, భూగోళ ఖగోళ శాస్త్రం తెలుసు, ఏ మూల ఎక్కడ ఎవరున్నారో తెలుసు, ఎక్కడ నీ భార్య ఉంటుందో వెతకగలగడం తెలుసు. కాబట్టి ఏకకాలంలో మీ ఇద్దరు స్నేహితులైతే నీ వల్ల అతని భార్య అతని సామ్రాజ్యం అతనికి దక్కుతాయి, అతని ద్వారా నీ భార్య ఎక్కడుందో తెలుసుకుని నీ భార్య నువ్వు తెచ్చుకోవచ్చు. ఇంతకంటే సులభోపాయం మరొకటి లేదు. ఇదే పెద్దలు మహాత్ములు నీకు చెప్పమని నన్ను పంపారు. దేవతల యొక్క సంకల్పం ఇది. అందువల్ల నువ్వు ఇక్కడికి దగ్గరలో పంపా సరస్సు దగ్గరికి వెళ్ళి అక్కడ స్నానం చేసి మతంగ మహర్షి ఆశ్రమాన్ని చూచి శబరి అనే ఒక పరమభక్తురాలు మతంగ మహర్షి యొక్క శిష్యురాలు నీకోసం ఎదురు చూస్తోంది, ఆవిడ అనుగ్రహించి ఋష్యమోకానికి వెళ్ళావంటే అపూర్వ వ్యక్తి సుగ్రీవుడు, సుగ్రీవుడి మంత్రి మరొకడు. హనుమంతుడి పేరు అప్పుడే చెప్పలేదు, అదే టెక్నిక్ అంటారు. ఎక్కడ ఎవరు చెప్పుకోవాలో వాళ్లే చెప్పుకోవాలి. అందువల్ల ఒక వ్యక్తి తగులుతాడు, అతని వల్ల నీ జాతకం మారిపోతుంది అనగానే ఋష్యమూక పర్వతం ఎక్కడుందని అడిగాడు రాముడు. కబంధుడు చెప్పిన మాట అనమాట, ఋష్యమూకశ్చ పంపాయా పురస్తాత్ పుష్పితద్రుమః సుదుఃఖారోహణో నామ శిశునాగాభిరక్షితః. ఇక్కడికి పశ్చిమంగా ప్రయాణం చెయ్యి, రకరకాల అడవులు ఉంటాయి, ఆ అడవుల్లో పుష్పాలతో ఉన్న ఫలాలతో ఉన్న మంచి వృక్షములున్నాయి. పశ్చిమంగా కొంత ఒక యోజన దూరం నడిచాక విశాలమైన ఒక సరస్సు ఉన్నది, దానికి పంపా సరస్సు అని పేరు. ఒకప్పుడు బ్రహ్మదేవుడు పర్వకాలంలో 10,000 మంది ఋషులతో అక్కడ స్నానం చేయడానికి వచ్చాడు. తన కమండల జలాన్ని అక్కడ ఒక గుంటలో కురమరించాడు. ఆ కమండలం నుంచి పుట్టిన సరస్సే పంపా సరస్సు. ఆ పంపా సరస్సులో ఇప్పటికి కూడా సూర్యగ్రహణం నాడు, చంద్రగ్రహణం నాడు మహాత్ములు వచ్చి స్నానం చేసి బంగారం దానం చేసిపోతూ ఉంటారు. ఆ సరస్సుకి పక్కనే మతంగ మహర్షి ఆశ్రమం, శబరి నివసిస్తున్న గుహ ఉన్నాయి. వెళ్ళు, అక్కడ అన్ని సుఖాలే తప్ప దుఃఖాలుండవు. నువ్వు ముందుగా శబరిని అనుగ్రహించి మతంగ మహర్షి ఆశ్రమాన్ని చూసి దానికి 2 మైళ్ళ దూరంలో ఉన్న ఋష్యమోక పర్వత ప్రాంతాన్ని చేరు. దాని చుట్టూ చిన్న చిన్న కొండలు ఉండడం వల్ల అది ఎక్కడం కష్టం. శిశునాగాభిరక్షిత, మదపుటి ఏనుగులు, గున్న ఏనుగులు ఉన్నాయే, పెద్ద ఏనుగులు కాదు. నాగ అంటే ఏనుగు, శిశునాగ అంటే చిన్న ఏనుగులు, గున్న ఏనుగులు దాని చుట్టూ తిరుగుతూ ఉంటాయి. ఓ మాదిరివాడు ఆ కొండ ఎక్కలేడు, వానరులు తప్ప సామాన్య నరులు ఆ కొండ ఎక్కలేరు. అది ఉదారో బ్రహ్మణా చైవ పూర్వకాలే వినిర్మిత, బ్రహ్మగారు తన సంకల్పంతో సృష్టించిన కొండ. బ్రహ్మణ అన్నాడు బ్రహ్మచేత, పూర్వకాలే ఎప్పుడో ప్రాచీన కాలంలో వినిర్మిత పర్వత, ఆ పర్వతం నిర్మింపబడింది. ఆ కొండ మీద బ్రహ్మదేవుడు సరస్వతీ సమేతంగా 2,000 సంవత్సరాలు తపస్సు చేశాడు. అందుకే ఋష్యమోక పర్వతం బ్రహ్మపర్వతంగా, జపం చేసిన వాడికి తపశ్శక్తినిచ్చే పర్వతంగా, దారిద్ర్యాన్ని తొలగించే పర్వతంగా పేర్కొన్నారు. ఇక్కడ గొప్ప రహస్యం ఉందండి, అది చెప్పి తీరాలి. కిష్కింధాకాండలో చెప్పిన మాటే, కబంధుడు చెప్పిన మాటే. ఆ కొండ మీదకి అంత తేలిగ్గా మనం వెళ్ళాలనుకున్నా వెళ్ళలేము. ఇప్పటికీ ఆ కొండ ఉందని చెప్పాను మీకు, చాలాసార్లు చెప్పాను. హోస్పేట కానీ లేదా తోరణగల్లు కానీ దిగారంటే అక్కడి నుంచి హోస్పేట్కి వెళ్ళిపోతాడు డైరెక్ట్గా. అమరావతి ఎక్స్ప్రెస్ హోస్పేట్లో దింపుతుంది. అక్కడి నుంచి కారు చేసుకెడితే 25-27 కిలోమీటర్ల దూరంలో ఉంది పంపా సరస్సు. ఋష్యమోక పర్వతం మీద ఆంజనేయుడికి పెద్ద విగ్రహం కూడా పెట్టి ప్రతిష్ఠించి పూజిస్తున్నారు. ఆ ఋష్యమోక పర్వతం మీద ఒక్క రాత్రి నిద్రించిన వాడు మహర్జాతకుడు అయిపోతాడు. యత్ స్వప్నే లభతే విత్తం తత్ ప్రబుద్ధోధిగచ్చతి. రామచంద్ర, ఆ కొండ మీద ఒక రాత్రి పడుకున్నవాడు ఈ మహాజాతకుడు. కానీ పడుకోవడానికి వెళ్ళడం అందరి వల్ల కాదు, భక్తితో తల్లిదండ్రులకు నమస్కరించి దేవతల్ని ప్రార్థించి ఈ రాత్రి అక్కడ పడుకోవాలని మంచి మనస్సుతో వెళ్ళాలి. మళ్ళీ చెడ్డబుద్ధితో దుర్బుద్ధితో వెళ్ళకూడదు. సద్బుద్ధితో వెళ్ళి ఆ కొండ మీద పడుకుంటే అక్కడ వాడికి కల వస్తే ఆ కల నిజమైపోతుంది. అది కలలో నిజంగా భక్తితో శ్రద్ధతో వెడితే డబ్బు కనపడుతుంది బాగా. యత్ స్వప్నే లభతే విత్తం, అంటే కల్లో కనపడిన డబ్బు. ఇందాక నుంచి మీకు మళ్ళీ మళ్ళీ చెప్తాను, గుర్తుపెట్టుకోండి, సద్బుద్ధితో వెళ్ళాలి. భగవద్ధ్యానపూర్వకంగా గురుధ్యానపూర్వకంగా వీళ్ళు అక్కడ పడుకుంటే ఆ రాత్రి వాడి గ్యారంటీగా కలొస్తుంది. ఆ కలలో బోలెడంత బంగారాన్ని ఎవరో ఇచ్చినట్టుగా కలొస్తుంది అన్నమాట. భార్యకి భర్తో, భర్తకి భార్యో, లేకపోతే ఇంకో ఎవరో ఏ పద్మాకర్ గారో రాత్రికి రాత్రి వచ్చి మీ ఇంటికి వచ్చి 1 కోటి రూపాయలు ఇచ్చినట్టు కలొస్తుంది. అంటే నా దగ్గర ఉన్నా లేకపోయినా ఇచ్చేయగలుగుతాను అన్నమాట, మళ్ళీ ఉందన్నా వెంటబడకండి. ఈ రాత్రి వచ్చిన కళ శీఘ్రకాలంలో నిజమవుతుంది. తత్ ప్రబుద్ధోధిగచ్చేతి, అంటే మెలకు వచ్చిన కొద్ది రోజుల్లోనే ఆ డబ్బు వచ్చి తీరుతుంది. అక్కడ కళలో కనపడిన ధనం వస్తుంది. కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ సద్బుద్ధితో వెళ్ళాలి. ఇంక రెండోది, ఒకవేళ దుర్బుద్ధితో వెళితేనో అసలు రాక్షసులు అక్కడికి వెళ్ళనివ్వకుండా బాధిస్తారు. అథవా ఆ కొండ మీదకి వెళ్ళి నిద్రపోయిన వాడికి సద్బుద్ధి లేకపోతే దరిద్రపు కథ వస్తుంది, కళ వస్తుంది. మామూలు కళ కాదు, ఆ కళలో ఏమొస్తుందిట, పెంట, చెత్త ఇటువంటివి లభించినట్టు, లేదా రాక్షసులు పీక్కుతిన్నట్టు, ఆత్మహత్య చేసుకున్నట్టు, ఇలాంటి చెడ్డ కళలు వస్తాయి. ఈ చెడ్డ కళలు కూడా నిజమైపోతాయి. ఇందాక చెప్పాడు, డబ్బు వచ్చినట్టు వచ్చిన కళ అయినా నిజమవుతుంది, చెడ్డ కళ అయినా నిజమవుతుంది. అందుకని ముందే ఇప్పుడు ఇది వినగానే పరిగెత్తి వెళ్ళిపోవాలని అని ఎవరికైనా అనిపిస్తే, ఏది జూన్ 7 దాకా పురాణం విన్నాక వెడదామనిపిస్తే, ఈ రోజు నుంచి సద్బుద్ధితో మాకు మంచి కలగాలని కోరుకుని మాత్రమే వెళ్ళండి. పొరపాటున ఇతరులకి మనం ద్రోహం తలుచుకుంటే మాత్రం చెడ్డ కళలు వస్తే అవి కూడా నిజమవుతాయి. అదనమాట దాని గొప్పతనం. అంటే రామా, అటువంటి ఋష్యమోక పర్వతం మీద ఇప్పుడు సుగ్రీవుడు ఉన్నాడు. అక్కడికి వెళ్ళమనగానే కబంధుడికి ధన్యవాదాలు చెప్పారు. కబంధుడు అదృశ్యమైపోయాడు. రామలక్ష్మణులు ఇద్దరూ బయలుదేరారు. మనం రామాయణం కాదు హనుమత్ చరిత్ర ప్రధానంగా చెప్పుకుంటున్నాం కాబట్టి మిగతావన్నీ క్లుప్తంగా చెప్పడానికి గల కారణం అన్నమాట. రామలక్ష్మణులు దారిలో పంపా సరస్సుకు వచ్చి స్నానం చేసి మహానుభావుడైన మతంగ మహర్షి ఆశ్రమాన్ని చూచి పరమ పూజ్యురాలు శబరిని, శ్రమణిని, సన్యాసిని అనుగ్రహించి అక్కడి నుంచి ఋష్యమోక పర్వతం కేసి ఇద్దరు బయలుదేరారు. మంచి యగుభుజములతో, ఒకడు నీలమేఘఛాయ శరీరంతో, మరొకడు సువర్ణవర్ణంతో, పెద్ద పెద్ద కోదండాలు ధరించి, అమ్ములు పొదులు ధరించి, చీరవసనులై నారచీరలు ధరించి వస్తున్న ఈ మహాపురుషుల్ని, యువకుల్ని, శూరులని, మహావర్చస్సు కలిగిన వాళ్ళని చూచి సుగ్రీవుడు ఋష్యమోక పర్వతం మీద ఉన్నవాడు వణికిపోయాడు, ఎగిరి గంతులేశాడు, అటు ఇటు పరిగెత్తేశాడు. తౌ ఋష్యమూకస్య సమీపచారీ చరణ్ దదర్శాద్భుత దర్శనీయౌ శాఖామృగాణాం అధిపస్తరస్వీ వితత్రసే నైవ చిచేష్ట కించిత్. ఋష్యమోకానికి దగ్గరగా వస్తున్న మహానుభావుల్ని, కాంతిస్వరూపుల్ని, యువకుల్ని, రామలక్ష్మణుల్ని, దేవసమానుల్ని చూచి వానరాధిపతి సుగ్రీవుడు చేష్టలుడిగి ఆ చెట్టు మీద నుంచి ఈ చెట్టు మీదకి, కొండ మీద నుంచి రాయి మీద నుంచి రాయి మీదకి దూకి వణికిపోయాడు. గిజగిజ కొట్టేసుకున్నాడు. హనుమ, జాంబవంతా మునిగిపోయింది మన కొంప. వీళ్ళు వాలి పంపగా వచ్చిన వాళ్ళు, వాలి ఈ కొండ మీదకి రాలేడు గనక, తాను స్వయంగా రాలేడు గనక చంపడానికి ఎవరో మహాత్ములు పంపాడు. వాళ్ళను చూస్తూ ఉంటే భయం వేస్తుంది, ఏమి రూపము, ఏమి ధనుస్సులు, ఆ ధనుస్సులతో దూరం నుంచే పడగొట్టగలరు మనల్ని, ఇంకెలాగా మనకి రక్షణ ఎవరిస్తారు అని వణికిపోతూ ఉంటే హనుమంతుడు వచ్చి సుగ్రీవుని గట్టిగా పట్టుకుని ధైర్యం చెప్పాడు. మహాత్ముడు గనక, రాజా ఎందుకు ఇంత కంగారు పడతావు? సంభ్రమస్త్యజ తామేష సర్వైర్వాలికృతే మహాన్ మలయోయం గిరివరో భయన్ నేహాస్తి వాలినః. ఈ కంగారు విడిచిపెట్టు. సంభ్రమము అంటే బుర్ర పని చెయ్యనప్పుడు అటు ఇటు కంగారుతో దూకే దూకుళ్ళకి సంభ్రమత్వము అని పేరు అన్నమాట. ఎందుకు ఇంత కంగారు పడిపోతున్నావు, అటు ఇటు దూకేస్తున్నావు, కాసేపు విడిచిపెట్టు. వాలిని ఎప్పుడూ తలుచుకోవటం వల్ల నీకు ఎవరు కనపడినా వాలి కిందే కనపడతారు. నీకు నిరంతరం వాలిజాపం ఎక్కువైపోయింది భయం వల్ల. అందువల్లే ఎవరు కనపడినా వాలి ఏమో, లేక వాలి పంపగా వచ్చిన వారేమో అనిపిస్తున్నది. నీకు తెలియదా, అయం మలయః గిరివరః భయన్నః ఇహ అస్తి వాలినః. వాలి వల్ల భయం లేని కొండ ఇది. ఎందుకని ఈ కొండకి గొప్ప శాపం ఉన్నది. పూర్వకాలంలో ఈ ఋష్యమోఖ పర్వతానికి దగ్గరలోనే ఉండేవారు వీళ్ళంతా ఎక్కువ కాలం. కిష్కింధలో ఉన్న ఎక్కువ భాగం ఋష్యమోఖ పర్వతం మీద ఉండేవారు వానరులు. ఈ ఋష్యమోఖ పర్వతం మీదే మతంగ మహర్షి ఆశ్రమాన్ని నిర్మించుకుని చాలా కాలం తపస్సు చేశాడు. ఒకసారి వాలి దుందుభి అనే ఒక రాక్షసుణ్ణి చంపి వాడి కళేబరాన్ని గిరగిరగిర తిప్పి విసిరి పారేశాడు ఆ కొండ మీదకి. ఆ దుందుభి శరీరం వచ్చి మతంగ మహర్షి ఆశ్రమం దగ్గర పడింది. ఆ రక్తం మాంసం బేభత్సం అయ్యి జుగుప్స అయ్యి మొత్తం ఆశ్రమాన్ని కప్పేసింది. ఆశ్రమం అంతా రక్తంతో నిండిపోయింది నెత్తురు మరకలతో. దానితో మతంగ మహర్షికి కోపం వచ్చి, ఓరి వాలి, ఎంత మదం ఎంత కండకావరం ఎంత బలముంటే మాత్రం శత్రువుని చంపి ఇలా ఋషుల ఆశ్రమం దగ్గర శవాలు పారేస్తావా? ఇదిగో ఇదే నీకు నా శాపం. ఈ రోజు నుంచి ఈ కొండ మీద నువ్వు అడుగుపెట్టావో నీ తల పగిలి చచ్చిపోతావని శపించాడు. ఆ శాపం వాలికి తెలిసి ఒకనాడు మతంగ మహర్షి సరస్సుకి స్నానానికి వస్తూ ఉంటే కాళ్ళ మీద పడి, నాకు ఆ ఋష్యముఖం అంటే చాలా ఇష్టం అండి, ఎంతో అందమైన కొండ, ప్రకృతితో కూడిన కొండ, ఆ కొండ మీదకి అడుగు పెడితే తల పగిలిపోతుందని శపించారు, ఆ శాపాన్ని వెనక్కి తీసుకోండి బాబోయ్ అని బతిమాలాడు. లేదు, ఆ కొండ మీద నువ్వు అడుగు పెట్టావా చచ్చి తీరతావు, ఆ శాపాన్ని మాత్రం ఉపసంహరించనన్నాడు. ఎందుకో తెలుసా? ఆ శాపాన్ని ఉపసంహరించకుండా ఉంటేనే సుగ్రీవుడు బతుకుతాడు, సుగ్రీవుడు బతికితేనే రాముడి కార్యం అవుతుంది, రావణ వధ దొరుకుతుంది. ఇంత దృష్టిలో పెట్టుకుని మహాత్ములు శాపమిస్తారు తప్ప తొందరపడి కోపంతో క్షణికోద్రేకంతో లేదా స్వార్థంతో ఎప్పుడూ మహాత్ములు శాపం ఇవ్వరు. అప్పటి నుంచి వాలి ఆ కొండ ఛాయకేసి రావడం మానేశాడు. అందువల్ల ఇది ఋష్యమోఖ పర్వతం, మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఇక్కడ అడుగు పెట్టలేడు. ఇంకెందుకు నీకు భయం? ఎటొచ్చెడిపోయినా నువ్వు కోతి అవ్వడం వల్ల నీకు ఈ బుద్ధి అన్నాడు ఆయన. హనుమంతుడు కొంచెం సూటిగా వేశాడు బాణం. అహో శాఖామృగత్వంతే వ్యక్తమేవ ప్లవంగమా. సహజంగా కోతి అవ్వటం వల్ల ఆ చపలత్వం నిన్ను పట్టుకున్నది, అటు ఇటు దూకుతున్నావు. ప్లవంగమ అంటే కోతి అని అర్థం. కానీ ప్లవంగమం అని ఎందుకు వచ్చిందంటే దూకుతూ విడుతుంటుంది కోతి. కోతి మళ్ళా నడవదు, ఠంగ్ ఠంగ్ అని దూకుతుంది అనమాట, సక్రమంగా నడవలేదు. అందుకని ప్లవంగము ప్లవగము అన్నారు. ప్లవేన గచ్చతీతి ప్లవంగమ అంటే దూకుతూ దూకుతూ విడుతుంది. కప్పని కూడా ప్లవంగమని అంటాం. కప్ప కూడా చూసారా, టిక్కు టిక్ అని దూకుతుంది అనమాట. అలా దూకేవాళ్ళంతా ప్లవంగమాలి. అందుకని ఇప్పుడు నువ్వు కొండ మీద నుంచి కొండకి, రాయి మీద నుంచి రాయికి, చెట్టు మీద నుంచి చెట్టుకి దూకుతున్నావు. అందుకని ప్లవంగమా, ఓ వానరా, నీ కోతి బుద్ధి ప్రదర్శిస్తున్నావు, ఒక్కసారి ధైర్యంగా ఉండు. నస్థాపయసియో మతౌ, నువ్వు నీ మనస్సులో అధైర్యం తెచ్చుకోకు. ఆ వచ్చిన వాళ్ళని చూసి కంగారు పడిపోతామే, నాకెందుకో వారిని చూస్తే నీకు శత్రువులని అనిపించటం లేదు అన్నాడు. ఒక వ్యక్తిని చూడగానే వాడు మంచివాడా చెడ్డవాడా అనే ఊహ రావాలి. జ్ఞానం ఉన్నవాళ్ళు ఎప్పుడూ అలాగే కనిపెడతారు. వేదవ్యాస మహర్షి కాశీ వెళ్ళాడు. అక్కడ ముత్తైదు అన్నం పెడతా రమ్మనగానే డాయబోయి అప్పుడు ఆ అమ్మ ఎవ్వరో, ఏమి కులమునదియో ఎరుగకయునో, ఏ జొహారు నిడితి అంటాడు. ఆవిడ పిలవగానే రెండు చేతులు జోడించి నమస్కారం చేసేట. అప్పుడు శిష్యులకు అనుమానం వచ్చింది, ఎవరో ఒక ముత్తైదువా భోజనం పెడతాను రమ్మని పిలిచింది, మీరు ఋషులు నమస్కారం చేశారేమంటే? అప్పుడు చెప్పాడైనా, హృదయంబ నేరుచు ఎదిరి ప్రాభవంబు నేర్పరింప. హృదయమునకు ఎదుటివాడి గొప్పతనం తెలుసుకునే శక్తి ఉంటుంది. తపస్సు చేస్తే బాగా జ్ఞానం ఉంటే జ్ఞానులకి ఒక వ్యక్తిని చూడగానే వీడు మంచివాడా చెడ్డవాడా అని తెలుస్తుంది. అప్పుడప్పుడు మాబోటి వాళ్ళని అవతలవాడు ఎటువంటి వాడైనా రాణిస్తాం పొగుడుతాం. కారణం ఏమిటంటే అనుగ్రహించడానికి. అవతలవాడు విర్రవీగాడా వాడి కర్మయోగం ఉంది, మనం ఏం చేయలేం, సద్వినియోగం చేసుకుంటే సరే సరే. కానీ సాధ్యమైనంత వరకు మహాత్ములు ఎదుటివాడి గొప్పతనం తెలుసుకుని పొగుడుతారు, నమస్కారం చేస్తారు. నాకు వారిని చూడగానే సంస్కారవంతుల్లా కనపడుతున్నారు అనగానే అప్పుడు సుగ్రీవుడు హనుమంతుడితో, హనుమా నువ్వు అంత తేలిగ్గా అంటున్నావు కానీ నాకు వాళ్ళని చూస్తే ఎందుకో ఇంకా గుండె నిబ్బరం అవ్వడం లేదు, భీతితో వణికిపోతున్నాను. దీర్ఘబాహు విశాలాక్షౌ శరచాపాసిధారిణౌ కస్య నస్యాద్ భయం దృష్ట్వా ఏతౌ సురసుతోపమౌ. ఆ వస్తున్న వాళ్ళిద్దరూ దేవపుత్రుల్లో ఉన్నారు, ఎవరో దేవతల వంశతో పుట్టిన వాళ్ళు. దీర్ఘబాహు, ఇద్దరికీ మంచి పొడుగైన చేతులు, చేతులు మోకాళ్ళకి తగిలే అంత పొడుగ్గా ఉన్నాయి చేతులు. కళ్ళు కూడా విశాలంగా ఉన్నాయి. ఈ కళ్ళు పెద్ద పెద్ద కళ్ళు మహాత్ములకు ఉంటాయి, చింత చింత పిక్కల్లా పిసిరి పిసిరి కళ్ళు ఉంటాయి అజ్ఞానులకి. అందువల్ల వాళ్ళు విశాలాక్షులు, చేతుల్లో ధనుస్సులు పట్టుకున్నారు, వెనక అమ్ములున్నాయి, బాణములున్నాయి, పైగా అసి కత్తి కూడా ధరించారు, వరలో కత్తి కూడా ఉందన్నమాట. శర చేప అసి ధారిణవు మూడున్నాయి వాళ్ళ దగ్గర. ఒకటి శరం అంటే బాణం, చేపం విల్లుంది, కోదండం ఉన్నది, వరలో కత్తి ఉంది. ఈ మూడు పుచ్చుకున్న వాళ్ళని చూస్తే కశ్యనశ్యాద్భయం, ఎవరికి భయం పుట్టదు, ఎవరైనా వాళ్ళని చూస్తే వణికిపోవలసిందే. ఆ రూపమునకు తగిన ఆయుధాలు కూడా ఉన్నాయి కాబట్టి నాకు సందేహం లేకుండా ఒక అనుమానం వస్తున్నది, వాలికి నేనంటే చాలా కోపం, నన్ను చంపడానికి చాలా ప్రయత్నాలు చేసి తెగ తెగ తిప్పేశాడు నన్ను. ఈ ఋష్యమోక పర్వతం మీద మనం నిర్భయంగా ఉంటున్నాం, మతంగ మహర్షి శాపం వల్ల వాలి ఇక్కడికి అడుగు పెట్టలేడు గనక, కానీ తాను అడుగు పెట్టలేడు గనక మనల్ని చంపడానికి ఎవరో మహావీరులిద్దరిని సంధి కోసం తీసుకొచ్చి బహుశా పంపించి ఉంటాడు. శత్రునాశనం కోసం మరొక వీరుణ్ణి వెతికి పట్టుకోవడం అనేది వీరుల యొక్క లక్షణం. తాము చంపలేనప్పుడు తమ వాళ్ళ చేత చంపిస్తూ ఉంటారు మహారాజులు, సందేహం లేదు. వీళ్ళెవరో వాలి గూఢచారులు, వీరులు అనగానే హనుమంతుడు మళ్ళీ అన్నాడు, మహారాజా తొందరపడి నిర్ణయానికి రావద్దు, ఒకవేళ నువ్వు అన్నదే నిజం అనుకో అది కూడా మనం తెలుసుకుందాం, ఏమీ తెలియకుండా కంగారు పడితే ఉపయోగం ఏమున్నది, నన్ను పంపించు. వాళ్ళ దగ్గరికి వెళ్ళి అసలు వాళ్ళు ఎందుకు వచ్చారో, వాళ్ళ అభిప్రాయం ఏమిటో తెలుసుకుని వస్తానన్నాడు. చాలా సంతోషం కలిగింది. హనుమంతుడు బుద్ధిమంతుడని తెలుసు కదా, హనుమత బుద్ధిమతాం వరిష్ట, హనుమంతుడు అంటేనే బుద్ధిమంతుల్లో కల గొప్పవాడికి, అంత జ్ఞాని మరొకడు లేడు. వెంటనే నాయన మారు వేషం వేసుకుని వెళ్ళు, సుగ్రీవుడు చెప్పిన సలహా. సుగ్రీవుడు కూడా చాలా బుద్ధిమంతుడు, ఆయన తెలివి తక్కువడు కాదు, భయం వల్ల ఇప్పుడు ఇలా ఉన్నాడు తప్ప. ఈ రూపంతో వెళ్ళావనుకో వాళ్ళు అనుమానించవచ్చు, వాళ్ళ మనస్సులో ఉన్న మాట చెప్పకపోవచ్చు. నువ్వు ఒక భిక్షుక వేషం ధరించు. భిక్షుకులు అంటే సన్యాసులలో అది కూడా ఒక జాతి. బధిర పంగ్వంధ భిక్షుక బ్రహ్మచారి జటి పరివ్రాజకాతిథి క్షపణ కావధూత కాపాలికాద్యనాథులకు గాన భూసురోత్తమ గార్హస్థ్యమునకు సరియే అని అల్లసాని పెద్దను మనుచరిత్రలో చెప్పాడు. మనకి ఎంతమంది ఉన్నారో బధిరులు, పొంగులు, అంధులు, భిక్షుకులు, పరివ్రాజకులు, బ్రహ్మచారులు, జటాధారణ చేసే జటులురు, ముండులు, అతిథులు, క్షపణకులు, అవధూతలు, కాపాలికులు, ఇలాగా సన్యాసుల్లో వాటిల్లో కూడా చాలా రకాల కేటగిరీస్ ఉన్నాయి. అందుకే భజగోవిందంలో జటిలో ముండి అని రాయడంలో రహస్యం అదనమాట. భిక్షుకులు అని ఒక కోవవారు ఉన్నారు, వాళ్ళు కొంచెం బ్రహ్మచర్య దీక్ష వహించి ఒక పాత్ర పుచ్చుకొని పిలక పెట్టుకుని కానీ లేదా గుండు చేసుకుని కానీ లేదా కొంచెం జుట్టు అయినా పెంచుకుని ముడి వేసుకుని ఒక దండం ధరించి సన్యాసులు కట్టుకునే కాషాయ వస్త్రాలు కట్టుకుని భిక్షాందేహి అని పెడతారు. వీళ్ళల్లో భిక్షుకుల్లో కూడా మూడు రకాలు, నిత్య భిక్షుకులు, ఏకభిక్షుకులు, ద్విభిక్షుకులు. అంటే నిత్య భిక్షుకులు అంటే ఏంటి, ఎంత భిక్ష వచ్చినా అడుక్కుంటూ తిరుగుతూనే ఉంటారు. వాళ్ళకి భిక్షగాడు కొత్త భిక్షగాడు పొద్దురగడని పొద్దున్నది సాయంకాలం దాకా భిక్షాందేహి అంటారు. ద్విభిక్షుకులు అని ఉన్నారు, వాళ్ళు ఏమిటట రెండే రెండు ఇళ్లకి వెళ్ళి భిక్షాందేహి అని అడుగుతారు, ఆ రెండేళ్లలో వచ్చిన దాంతో కడుపు నింపుకుంటారు. ఏకభిక్షుకులు ఉత్తములు, గౌతమ బుద్ధుడు శంకరాచార్యులు ఏకభిక్షుకులు అనగా ఒక ఇంటికి వెళ్ళి ఒక్కసారే యాచిస్తారు, మళ్ళీ ఆ రోజు ఇంకో ఇంటికి వెళ్ళరు, అది కూడా మూడే మూడు సార్లు అడుగుతారట, భిక్షాందేహి భిక్షాందేహి భిక్షాందేహి. మూడు సార్లు అడిగేలోపు ఆ ఇంట్లో వాళ్ళు ఏదైనా వేస్తే సరే సరి, వేయకపోతే ఇంకా పూట ఎక్కడికి వెళ్ళరు, ఉపవాసంతో ఉంటారు. అందుకే శంకరాచార్యుల వారు కాలడిలో ఒక ఇంటికి వెళ్ళి అడిగితే ఆ ఇంట్లో ఆవిడ కంగారు పడి మూడోసారి భిక్షాందేహి అనుకున్నాయన, నా ఇంట్లో ఏముందో వెతుకుతున్నానంది, ఆవిడ ఉసిరికాయ వేసింది, ఆయన కనకతారా స్తోత్రం చదివాడు, ఆవిడ ఇల్లంతా బంగారంతో నిండిపోయింది. అలాంటి ఒకనొక యాచన మాత్రమే చేసే మహానుభావుల కోవకు చెందిన భిక్షుకుడిగా మారిపోయి ఆ వచ్చిన వాళ్ళ దగ్గరికి వెళ్ళి వినయంగా మాట్లాడు. దూత తెలివైన వాడైతే పనులు బాగా సరుగుతాయి, దూత వెళ్ళడంతో కట్టె విరిచినట్టుగా మాట్లాడకూడదు, వినయంగా మాట్లాడు, మంచి పాండిత్యంతో మాట్లాడు, వాళ్ళ బుద్ధి బాగుంటే మనకేసి తిప్పుకో, మన వశం చేసుకుందాం, అటువంటి బలవంతులు మన వశమైతే మన పనులు హాయిగా సాగుతాయి అనగానే సుగ్రీవుడికి నమస్కరించి హనుమంతుడు ఓ చక్కని భిక్షుక వేషం ధరించాడు. సన్యాసి అనే పదం వాడకూడదు దీనికి ఎప్పుడు కూడా. తెలియక చాలామంది సన్యాసి వేషంలో వెళ్ళాడంటున్నారే, సన్యాసికి భిక్షుకుడికి చాలా తేడా ఉంటుందని చెప్పానుగా మీకు. కపిరూపం పరిత్యజ్య హనుమాన్ మారుతాత్మజః భిక్షురూపం తతో భేజే శటబుద్ధితయా కపిహి. ఆ క్షణమే హనుమంతుడు తన మహిమతో కపిరూపాన్ని విడిచిపెట్టాడు, కోతి రూపాన్ని విడిచిపెట్టాడు. వెంటనే ఒక భిక్షుకుడిగా మారిపోయాడు, కాషాయ వస్త్రాలు ధరించాడు, చూడ్డానికి మొండివాడులా కనబడ్డాడు. శటబుద్ధి ఉండాలి భిక్షుకుడికి, మొండితనం ఉండాలండోయ్. అందుకే శటబుద్ధితయా అని అండంలో ముష్టివాడు ఇంటికి వచ్చాడంటే వేసీదా కదలడు. చూస్తున్నారుగా మీరు, ముఖ్యంగా సిగ్నల్స్ దగ్గర కారులో ప్రయాణం చేస్తున్నప్పుడు ఒక్కొక్కడు వచ్చి ఆ అద్దం బాధేస్తాడనమాట. మనకి భయం వేసి ఈ కారు అద్దం పగిలిపోతున్నాం, ఎందుకు వచ్చిందో 5 రూపాయలు వేసి వదిలించుకుందాం, లేకపోతే కనీసం 5,000 పోతుంది అనిపిస్తుంది అనమాట. హైదరాబాద్ సిగ్నల్ దగ్గర అయితేనా మాయదారి గొడవ, టప 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 ఇట్నుంచి అట్నుంచి బాధేస్తూ ఉంటే ఈ సొంత కారుల వాళ్ళకి బెంగ, అద్దె కారులో వెళ్ళేవాడికి వాడి బాటలో వాడు పడతాడులేండి, మనకెందుకు వచ్చింది. కంపెనీ కారులు అయితే స్వీయమైన కారులో వెళ్ళేవాడికి ఈ బాధ అనుభవంలోకి వస్తుందన్నమాట. అలాగ మొండిగా భిక్ష లభించే వరకు అట్టి పెట్టుకుని ఉండే బుద్ధిని శటబుద్ధి అంటారు. హనుమంతుడు అటువంటి శఠుడిలాగా బయలుదేరాడు. అనగా రామలక్ష్మణుల దగ్గరికి భిక్షుక రూపంలో వెళ్ళి వాళ్ళు ఎందుకు వచ్చారో వాళ్ళ నోటి ద్వారా తెలుసుకునేదాకా కదలకూడదు అదనమాట. వాళ్ళని పూర్తిగా వశం చేసుకుని వాళ్ళకి సుగ్రీవుడికి మైత్రి కలపాలి. అంతేగాని వాళ్ళు మాట్లాడకపోతే విసుక్కుని వెనక్కి తిరిగి వస్తే ఉపయోగం ఉంది? ఒక పని మీద వెళ్ళిన వాడు ఆ పని అవ్వకపోతే తొందరపడి విసుక్కుని వెనక్కి రాకూడదు. హనుమంతుడికి అనుభవం అయింది తర్వాత, ఎంతసేపు మాట్లాడాడండి, అయినా వాళ్ళు మాట్లాడలేదు. చివరిని ఏమన్నాడో తెలుసా, ఇంత మాట్లాడుతున్నా మీరు మాట్లాడరేమి స్వామి అన్నాడు. అంత సహనం కావాలి ఒక్కొక్కప్పుడు. అందుకని అటువంటి శటబుద్ధి కలిగిన భిక్షుక రూపంలో అక్కడికి వెళ్ళాడు. వెళ్ళి వారికి ఎదురుగుండా నిలబడి నమస్కరించాడు. కొండ దిగి వెళ్ళి ఆ నమస్కారం చేయడంతో బయటపడిపోతారు. ఆయన భిక్షుకుడు, భిక్షుకుడు గృహస్థాశ్రమంలో ఉన్న వాళ్ళకి నమస్కారం చేయకూడదు. కానీ రామలక్ష్మణులు చూడగానే నమస్కారం చేశాడు. ఆ తేజస్సు ఆకర్షించింది. ఒక వ్యక్తి మహాత్ముడు అనుకోగానే ఎంతటి వాడైనా అప్రయత్నంగా 2 చేతులు జోడించి నమస్కరిస్తాడు. అప్పుడే రాముడికి ఆ వచ్చినవాడు భిక్షుకుడి వేషంలో ఉన్నాడు తప్ప ఇతడు భిక్షుకుడు కాదని అర్థమైపోతుంది అనమాట. మారు వేషంలో ఉన్న అంతే. ఒక ఆయన ఉండేవాడు మా ఊళ్ళో, కానిస్టేబుల్గా ఉండేవాడు పాపం. ఆయన తరచుగా వేషాలు వేసేవాడు. వాళ్ళ ఆవిడ్ని నాటకం పట్టించడం కోసమని ఒకరోజు ఏం చేశాడు, ఒక పెద్ద మీసాలు పెట్టుకుని చేతిలో సోలం పుచ్చుకుని డమరకం పుచ్చుకుని భం 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 ఎవరు లోపల అన్నాడు. పాపం వాళ్ళ ఆవిడే వచ్చింది, నిన్ను చూస్తే లక్ష్మీదేవిలో ఉన్నావు భిక్ష వెయ్యి అన్నాడు. అలాగే బాబు జంగమదేవరు వచ్చావు అని ఆవిడ లోపలికి వెళ్ళింది. ఆ వచ్చేలోపు ఈయన కంగారు పడి ఏదో మాటలను, ఏం లక్ష్మి అన్నాడు. ఆవిడ వచ్చి భిక్ష కాదు నెత్తి మీద వేసింది 2. ఆ మాటను బట్టి వాళ్ళు ఆయనను కనిపెట్టేసిందిట. ఈ లక్ష్మి అని చక్కగా తమాషగా పలుకుతాడైనా పాపం మారు వేషంలో ఉన్నా మర్చిపోయి కంగారులో లక్ష్మి భిక్షతో పాటు కేసిన మంచిళ్ళు కూడా పట్టురు అన్నాడు. ఇంకేమో దొరికిపోయాడు. అంచేది ఎన్ని వేషాలు వేయండి ఈ దిక్కుమాలిన మాట ఎప్పుడో ఒకప్పుడు బయటకు వస్తుంది, దొరికిపోతాడు. ఎంత మారుద్దాం అనుకున్నా, ఎంత మిమిక్రీ చేద్దాం అనుకున్నా నాటకం సాగుతుందా? అందువల్ల హనుమంతుడి రూపం ఏ రూపంలో ఉన్నా రాముడి దగ్గర మాత్రం ఆయన దొరికిపోయినట్టే అయిందనమాట. ఆ తర్వాత అనేక విధాలుగా ప్రశ్నించి ఎంత మృదువుగా ఎంత మధురంగా, అందుకే శ్లక్షణయ అంటాడు ఒక మాట. శ్లక్షణము అంటే అవతల వాడికి అర్థమయ్యే మాధుర్య స్వరము అని. స్వరం బాగుండాలి. ఎప్పుడు కొన్ని లక్షణములుంటే అటువంటి వాడు పనికిరాడు దూతగా. పురాణం చెప్పడానికి కూడా ఇందులోనే రామాయణంలో చెప్పారు, గీతి శీఘ్రి శిరః కంపి. ఎప్పుడైనా మాట్లాడేటప్పుడు ఇప్పుడు అని ఆ సాగ తీసుకుంటూ మాట్లాడకూడదు, అది గీతి అంటారన్నమాట. మాట్లాడేటప్పుడు బాగా దీర్ఘం తీస్తూ వాడు వచ్చాట వాడేమో అరగంట సాగ తీస్తాడు, ఈ ఉపన్యాసం అయిపోతుంది 2 గంటలు. ఇలా గీతి రాగం తీస్తూ సాగ తీస్తూ మాట్లాడటం, శీఘ్రి మరీ తుఫాను వేగంతో అవతలకి అర్థం పడదు అని చెప్పుపోయాడంటే ఏంటి ఉపయోగం? దానివల్ల ఊ గుడుగుడుగుడుగుడు చదువుకో, కొంతమంది శ్లోకం చదివాను, తౌరు సుమిక సమీప చారి చరణ్ దద సాధ్వ దర్శనయ్యో శాఖ మృగాణం అధిపస్తరసి, ఏమిటి చదవడం? దీనివల్ల శుద్ధ దండుగా ఆ పారాయణ దండుగా అవుతుంది. దీనికి శీఘ్రి అని. రే మొదటిదేమో గీతి, రెండోది శిఘ్రి. శిరః కంపి ఒక్కోడు ఇటు ఇటు వాలిపోతాడు టస్మాటు, తలకే వంచేసి మైకు దగ్గర ఉండడు వాడు. ఏదో చేష్టల కోసం తలవపడం కాకుండా ఇలా వంచేసి మాట్లాడతాడు. ఆ శిరః కంపనం చేసేవాడు. తథా లిఖిత పాఠక, ఉపన్యాసం వాడి బుద్ధితో చెప్పడు, మొత్తం స్క్రీన్ మీద రాసుకొచ్చేసి చూసి చదివేస్తాడు. పార్లమెంట్లో అట్లా చదవట్లా, అలాగా అలాగా చూసి చదవకూడదనమాట. పూర్తిగా చూసి చదవకుండా కాకుండా తన బుద్ధితో మాట్లాడాలి. అలా లిఖిత పాఠక అల్ప అర్థ, అర్థం చెప్పకుండా ఏదో తోచిన రీతిలో చెప్పుకుపోతాడు, అనర్థజ్ఞుడు అంటారు వాడనమాట. కంఠం పైకి లేవకుండా పీలగా ఉండేవాడు. షడేతే పాఠకాధమా, ఈ ఆరుగురు పాఠకాధములు, వీళ్ళు దూతలుగా రాయబారానికి పనికిరారు, వీళ్ళు మంచి పనులకి పనికిరారు, ఉపన్యాసకులుగా పనికిరారు. అందుకని అనల్పకంఠంతో అనర్థజ్ఞులైనటువంటి ఇటువంటి వాళ్ళని ఉపయోగించకూడదు. హనుమంతుడు అలా కాదు, శ్లక్షణమైన మంచి మధురమైన గంభీరమైన స్పష్టమైన కంఠం కలిగిన వాడు. ఆయన మాట్లాడితే ఎంతటి వాడైనా మళ్ళీ చెవులు రిక్కించి వినాలనుకుంటాట. కొంతమందికి ఉపన్యాసాలంటే ఇష్టం ఉండవు కదా, అటువంటి వారు కూడా హనుమంతుడు మాట్లాడితే వింటారు. అంత మధురమైన కంఠం అన్నమాట, సంగీతం పాడుతున్నట్టు ఉంటుంది. పైగా మృదువైన పదములు, కఠినంగా మాట్లాడ్డా ఆయన. అటువంటి మహాత్ముడు మాట్లాడాడు, రాజర్షి దేవ ప్రతిమౌ తాపసౌ సంసితవ్రతౌ దేశం కథం యమం ప్రాప్తౌ భవంతౌ వరవర్ణినౌ. మరీ అరవడం లేదు, మరీ పీలగా మాట్లాడటంలా, మధ్యమ స్వరంతో స్పష్టంగా ఏమన్నాడు, మీరిద్దరూ రాజఋషులలాగా ఉన్నారు, దేవతలలా ఉన్నారు, కానీ వేషం చూస్తే తపస్సు చేసుకునే తాపసులులా ఉన్నారు. ఏదో తాపస వ్రతాన్ని పూని వచ్చిన మహాత్ములయ్యి ఉంటారు మీరు. ఈ దేశానికి ఎందుకు వచ్చారు, ఎక్కడి నుంచి వచ్చారు, ఏమి సౌందర్యం, ఏమి కాంతి, మిమ్మల్ని చూస్తే ముచ్చటగా ఉంది నాకు. విశాల వక్షస్సు, ఇద్దరికీ విశాలంగా ఉన్నాయి వక్షస్సులు, వక్షస్థలం విశాలంగా ఉండాలి. వీరవు వీరులు, మానుషవు మనుషులు, కానీ దేవరూపిణవు, శరీరం చూస్తే మానవులు, రూపం చూస్తే దేవతలు, దేవతల వలె ఉన్నారు మీరు. సింహస్కంధవు, ఈ మూపురములు స్కంధములు భుజములు సింహాలకున్నట్టున్నాయి, అంటే పరాక్రమంతో కూడిన బలమైన స్కంధములు కలిగి ఉన్నారు. మహోత్సాహవు, కష్టంలో ఉన్నప్పటికీ ఆ కష్టం మీ ముఖంలో కనబడ్డల ఉత్సాహమే కనబడుతోంది. మహాత్ముడు లోపలున్న బాధ బయటికి కనబడనివ్వడనమాట, ముఖంలో ఉత్సాహం కనబడుతోంది. సమదావివ గోవృషవు, మదించిన ఆబోతుల్లో ఉన్నారు. ఆబోతు అనే ప్రథం ఎందుకు వాడారంటే ధర్మదేవతకి చిహ్నం, అంటే మీరు మహాత్ములు ధర్మస్వరూపుల్లో ఉన్నారు. మీరెవరు? నేను సుగ్రీవుడు అనే ఒక మహానుభావుడు ఉన్నాడు, ఆయనకి మంత్రిని మిత్రుడిని దూతగా వచ్చాను. వృక్షరథుడనే ఒక వానరరాజు గారికి ఇద్దరు కుమారులు, వాలి సుగ్రీవులు, ఇద్దరు అన్నదమ్ములు. తండ్రి గారి మరణానంతరం రాజ్యాన్ని ఇద్దరూ కలిసి పంచుకొని పరిపాలిస్తున్నారు. కొన్ని కారణముల చేత వాలికి పూర్తిగా, ఇప్పుడు రహస్యం చెప్పలా, అదంతా సుగ్రీవుడు చెప్పుకుంటాడు, వాలికి సుగ్రీవుడికి మధ్యలో యుద్ధం వచ్చింది. అన్నగారి భయం తట్టుకోలేక అతనితో యుద్ధం చేయలేక పౌరుషాన్ని విడిచిపెట్టి సుగ్రీవుడు అటు ఇటు తెగ తిరుగుతున్నాడు. అతడు చాలా ఉత్తముడు, సాధుపురుషుడు, ఏం లాభం, భీతితో పారిపోయి తిరిగి 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 ఈ ఋష్యమూక పర్వతాన్ని చేరాడు. ఈ ఋష్యమూక పర్వతం మీద ఉన్నంత వరకు అతనికి ధైర్యం తప్ప అధైర్యం లేదు, భయం లేదు, అతనికి అభయం ఇచ్చే పర్వతం అది. ఆ సుగ్రీవుడు దూరం నుంచి మిమ్మల్ని చూచి కంగారు పడి మీరెవరో ఏమిటో తెలుసుకోమన్నాడు. మీరు మహాత్ముల్లా అనిపిస్తున్నారు, ఇంతకీ మీరెవరు? నేను అంజనాపుత్రుణ్ణి, కేసరిసుతుణ్ణి, నన్ను హనుమంతుడు అంటారు. ఇంత మాట్లాడుతున్నాను, మీరేం మాట్లాడరే అన్నాడు చివరికి. ఎంతైనా వాళ్ళేం మాట్లాడంలా. ఏవం మాం పరిభాషంతం కస్మాద్వైనాభిభాషతగా సుగ్రీవో నామ ధర్మాత్మా కశ్చిద్వానరయోతపః వీరో వినికృతో భ్రాత జగద్భ్రమతి దుఃఖితః. నేను ఎన్నో విశేషాలు చెప్పాను, నేనెవరినో మా వాళ్ళెవరో చెప్పాను. ఇంత మాట్లాడినా మీరు మాత్రం సమాధానం ఇవ్వరే. సుగ్రీవుడు నిజంగా ధర్మాత్ముడు, వానర నాయకుడు వీరుడు సోదరుడి వల్ల దుఃఖితుడై తిరుగుతున్నాడు. అందుకే ఆయన దూతగా వచ్చి మీకు ఆయనకి మైత్రి కలిగించాలని నా కోరిక. ప్రాప్తోహం ప్రేషితస్తేన, ఆయన చేత పంపబడి ఇక్కడికి వచ్చాను. మహాత్ముడండి సుగ్రీవుడు అంటే హనుమాన్ నామ వానరః అని మళ్ళీ చెప్పుకున్నాడు. నన్ను హనుమంతుడు అంటారు, వానరుణ్ణి. అప్పటికి రాముడు సంతోషించి లక్ష్మణునికే తిరిగాడు. హనుమంతుని గొప్పతనం ఈ ఘట్టంలో తెలుస్తుంది. హనుమంతుడు ఎంతసేపు మాట్లాడినా రాముడు హనుమంతుడికేసి తిరిగి జవాబు ఇవ్వకుండా, అతన్ని పొగడకుండా, డైరెక్ట్గా పొగడకుండా పక్క వాళ్లతో పొగుడుతూ వినిపిస్తున్నాడనమాట. లక్ష్మణ విన్నావు కదా, ఎవరి కోసం మనం వచ్చామో ఆ పని నెరవేరుతున్నది. సచివోయం కపీంద్రస్య సుగ్రీవస్య మహాత్మనః, మహాత్ముడు సుగ్రీవుడితో స్నేహం చేసుకోమని కబంధుడు చెప్పాడు. ఆ సుగ్రీవుడి సచివుడు మంత్రి ఈతడు. మనం వచ్చిన పని నెరవేరినట్టే, మన కాంక్ష మన కోరిక తీరింది, మన దగ్గరకు వచ్చింది వెతుక్కుంటూ పైగా. ఇప్పుడు ఇతడు మనతో చాలాసేపు మాట్లాడాడు, ఎక్కడన్నా అతని మాటలో లోపముందంటావా? అసలు నాన్ ఋగ్వేద వినీతస్య నాయజుర్వేద ధారిణః నాసామవేద విదుషః శక్తుమేవం విభాషితుం. ఈ మహాత్ముడు బాగా ఋగ్వేదం చదువుకున్నాడు, ఋగ్వేదం తెగ కంఠస్థం చేశాడు. రేయింబవళ్ళు ఋగ్వేదాన్ని పఠించి మస్తకంలో పెట్టుకున్నాడు దాన్ని. రాముడు అన్న మాటలు గుర్తుపెట్టుకోండి, ఇతడు ఋగ్వేదమును బాగా చదివాడు. ఋగ్వేద పండితుడు కాకపోతే ఇంత బాగా మాట్లాడ్డు. రెండోది ఏమంటున్నాడు, నా యజుర్వేదధారిణ, ఇతడు యజుర్వేదాన్ని కంఠస్థం చేశాడు, ధారణ చేశాడు. యజుర్వేదం కంఠస్థం చేసి ధారణ చేసి జ్ఞాపకం పెట్టుకోకపోతే ఇంత బాగా మాట్లాడలేడు. నా సామవేద విదుష, సామవేదంలో విద్వాంసుడు పండితుడు, సామవేద పాండిత్యం లేకపోతే ఇంత అద్భుతంగా మాట్లాడలేడు. అంటే మూడు వేదములలో పాండిత్యం లేనివాడు ఇలా మాట్లాడలేడు. ఎందువల్లన్నాడు రాముడు అంటే, ఋగ్వేదం చదువుకున్నవాడు చెప్పాలనుకున్నది వరస తప్పకుండా క్రమం తప్పకుండా చెబుతాడు. ఒక్కొక్కడు మొదలుపెట్టి అసలు మర్చిపోయి ఇంకెక్కడికో వెళ్ళిపోతాడు. వాడు చెప్పాలనుకున్నది ఏంటో వాడికి తెలియదు. హరికథ మొదలెట్టి బుర్రకథలో కడతాడు వాడు, వాడి బుర్ర కూడా పోతుంది. ఉపన్యాసంలో డైవర్షన్స్ అంటారు అట్లాంటివి, అలా 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 వెళ్ళిపోయి వెళ్ళిపోయి ఎక్కడ మొదలెట్టానండి అంటాడనమాట, వెనక్కి రాలేడు. అలా కాకుండా చెప్పాలనుకున్నది ఒక క్రమంలో చెప్పాలి, మళ్ళీ వెనక్కి ముందుకి తడువుకోకూడదు. ఆ క్రమం రావాలంటే ఒక్క ఋగ్వేదం చదువుకున్న పండితుడికే వస్తుంది. హనుమంతుడు అంత క్రమం తప్పకుండా చెప్పాడు, అందువల్ల ఇతడు ఋగ్వేద పండితుడు. రెండోది ఏమిటి, యజుర్వేదాన్ని కంఠస్థం చేశాడు. యజుర్వేదం చదువుకున్నవాడు ఉపన్యాసం చెబితే, వాడు మాట్లాడితే ఏం చెప్పినా అర్థమైపోతుంది, సూటిగా స్పష్టంగా అర్థమవుతుంది. ఒక్కొక్కడు రెండేసి గంటల ఉపన్యాసం చెప్పినా వాడు చెప్పిన తర్వాత బయటకు వచ్చాక ఏం చెప్పాడు అదే ఆలోచిస్తున్నామండి, ఏం చెప్పాడో తెలియదండి. అంటే ఏ కథ అర్థం కాలేదనమాట అవతల వాడికి, స్పష్టత ఉండదు కనుక. అలా కాకుండా హనుమంతుడు క్రమం తప్పకుండా మాట్లాడతాడు, మాట్లాడింది అవతల వాడికి స్పష్టంగా అర్థమవుతుంది. అర్థం కాని భాషల్లో చెప్పుకపోతే ఉపయోగం ఉంది? బిడాలం అంటే ఏమిటి? మార్జాలం. మార్జాలం అంటే ఏమిటి? బిడాలం. మార్జాలం అంటే బిడాలం, బిడాలం అంటే మార్జాలం అని రాశాడు. ఒక నిజంగా చెప్తున్నాను, అసలు నిజం చెప్పాలంటే వాల్మీకి శ్లోకాలకి కొంతమంది రాసే తాత్పర్యం కంటే వాల్మీకి శ్లోకమే తేలిగ్గా అర్థమవుతుంది మనకి, అంత హాయిగా ఉంటుంది. అందుకని టేకా టోకా అమపేక్షతే, ఒకడు కింద తాత్పర్యం రాసేట టేకా, ఈ టేకా అర్థం చేసుకోవడానికి ఇంకోటి టోకా రాయాల్సి వచ్చిందిట, దానివల్ల ఉపయోగంలా. అందువల్ల మనం చెప్పింది అవతల వాడికి స్పష్టంగా అర్థమవ్వాలి, సూటిగా అర్థమవ్వాలి, దాన్ని వాడు మళ్ళీ గుర్తుపెట్టుకోగలగాలి, అంతా కాకపోయినా కొంతైనా. అందువల్ల రాముడు ఏమన్నాడు, ఇతడు క్రమం తప్పగా మాట్లాడతాడు, మాట్లాడింది మనకు అర్థమయ్యింది, స్పష్టత ఉన్నది, అందులో అస్పష్టత లేదు, అనగా యజుర్వేదం చదువుకున్నాడు. యజుర్వేద పండితుడే అస్పష్టత లేకుండా మాట్లాడగలడు. ఇంక మూడోది ఏమిటి, సామవేదంలో పాండిత్యం కలిగిన వాడు విద్వాంసుడు. సామవేద పండితుడి లక్షణం ఏమిటో తెలుసా? వాడు శ్లోకం చదివితే, వాడు పద్యం చదివితే మధురంగా ఉంటుంది కంఠం. హనుమంతుడు ఏం మాట్లాడినా ఒక ప్రమాణ శ్లోకం చెబితే ఇక రాళ్ళు కరిగిపోతాయి ఆ సంగీతానికి, అంత మధురమైన కంఠం. సామవేదం చదువుకున్నవాడు కనుక ఏ శ్లోకమైనా అది చదువుతూ ఉంటే ఎటువంటి మధురంగా ఉంటుందండి ఆ కంఠమే కంఠం. అసలు ఇతడు మాట్లాడుతూ ఉంటే సంగీతం పలికినట్టుంది, అందువల్ల ఇతడు సామవేద పండితుడు. క్రమం తప్పకుండా మాట్లాడాలి, స్పష్టంగా సూటిగా చెప్పాలి, మధుర కంఠంతో సంగీత ధ్వనితో మాట్లాడాలి. ఈ మూడు ఉన్నాయి గనక హనుమంతుడు సందేహము లేకుండా వేద పండితుడు. హనుమంతుణ్ణి మించిన వేద పండితుడు మరొకటి లేడు, త్రయి. కానీ నాలుగోది అధర్వణం చెప్పలా, అధర్వణ వేదం అప్పటికి వేదాల్లో భాగంగా గుర్తించలా. రెండోది అధర్వణ వేదం మంత్రతంత్రాలకి సంబంధించిందే తప్ప వాక్కుకి సంబంధించింది కాదు. కేవలం ఒక క్రమము, స్పష్టత, మాధుర్యం ఈ మూడు ఉండాలి. ఈ మూడింటికి ఈ మూడు వేదాలు ప్రతీక. అందువల్ల హనుమంతుడు త్రివేదములలో ఆరితేరిన మహానుభావుడు అన్నాడు. ఇంకా తర్వాత పొగిడిన పొగడ్తలు ఉన్నాయే, అవి సామాన్యమైనవి కావు. అపూర్వమైన హనుమంతుని ప్రభావాన్ని, మహిమని, వాక్కుని, ప్రతి పదాన్ని రాముడు విశ్లేషించి హనుమంతుడి గురించి లక్ష్మణుని దగ్గర పొగిడాడు. యూనివర్సిటీలు కాదు సర్టిఫికెట్ ఇవ్వడం, రాముడిచ్చాడు సర్టిఫికెట్. అది నిజమైన డాక్టరేట్ అంటే. ఆ యోగం హనుమంతుడికి మాత్రమే పట్టింది. ఒక్కొక్కప్పుడు ఏమనిపిస్తుందో తెలుసా, మాబట్టి వాళ్ళం మేము చదువుకున్నాం, డాక్టరేట్ చేసాం, లెక్చరర్లుగా పనిచేసాం, వాటన్నిటికంటే మీలాంటి పుణ్యాత్ములు మహాత్ములు వింటూ అబ్బా ఈ పూట పురాణం బాగుందంటే పోన్లే జన్మధన్యమైంది అనిపిస్తుంది. వీటి వల్ల కంటే ఎందుకనంటే చెప్పాగా, గుణీ గుణం వేత్తి, గుణవంతులు గుణాన్ని పొగిడినప్పుడు ఉన్న ఆనందం వేరు. అంటే అది అహంకారం కాదు, కేవలం ఒక సంతృప్తి అనమాట. రాముడు పొగిడితే హనుమంతుడికి విలువ, అలాగే జ్ఞానులు పొగిడితే ఇంకొక జ్ఞానికి ఆనందం. రామచంద్రుడు ఇంకా ఏమన్నాడో, ఈ అత్యద్భుతమైన విశేషాలతో సంపూర్ణ హనుమద్వైపం రేపు ఆరో రోజులో మళ్ళీ మనం కలుసుకుందాం. అప్పుడే చూస్తూ ఉండగా 5 రోజులు గడిచిపోయింది. యథాప్రకారం రోజు నేను టైం అంటే టైంకి మొదలు పెడతాను, ఎవరు వచ్చినా రాకపోయినా. అయినా మీరు బాగానే వస్తున్నారులేండి, కొంచెం మారారు, ఇంకా మారాలి. సహజంగా ఎక్కడైనా ఉపన్యాసానికి వెడితే నేను లోపలికి వెళ్ళడం కష్టంగా ఉంటుంది. ఎక్కువగా హైదరాబాద్లోను తిరుపతిలోను ఆడిటోరియంలోకి వెళ్ళేటప్పుడు చాలా ఇబ్బంది పడేవాడిని, ఎందుకంటే జనాలు అడ్డం పడిపోతారు. అలాంటి పరిస్థితి కూడా రావాలని, అంటే నేను వచ్చాక రాకుండా నాకంటే ముందు మీరు అడ్డం కొట్టాలని కోరుకుంటూ మళ్ళీ రేపు కలుసుకునేదాకా. స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం న్యాయ్యేన మార్గేణ మహీం మహిషా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకాః సమస్తాః సుఖినో భవంతు.